Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం అజయ్ అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం ఆగస్టు 1, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కథా కదంబం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే శ్రీదేవి అన్నపూర్ణ కనుమూరి. ఈరోజు కార్యక్రమంలో మనం వినబోయే మొదటి కథ ఆనందరావు పట్నాయక్ గారు రచించిన అనుబంధం. వినండి అనుబంధం. చిరంజీవి శ్రావణ్, నేనిక్కడ క్షేమం. నువ్వు, కోడలు, మనవడు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా శేషజీవితం ఈ ఆశ్రమంలో గడపదలుచుకున్నాను. బంధాలకు, ప్రలోభాలకు దూరంగా ఆధ్యాత్మిక చింతనలో సాధారణ జీవనాన్ని అలవాటు చేసుకున్నాను. మళ్ళీ ఆ సంసార బంధాలు, నావాళ్ళు అన్న ఆలోచన లేకుండా దైవ సన్నిధిలో ప్రశాంతంగా తనువు చాలిస్తాను. ఈ నిర్ణయం నీకు ఎంతో కటువుగా, జీర్ణించుకోలేనిదిగా అనిపించవచ్చు. కానీ నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మీ అమ్మ చనిపోయినప్పుడు ఆమె కళ్ళలో కనబడ్డ నైరాశ్యం. నేనొక్కడే అర్థం చేసుకున్నాను దానికి అతీతంగా ఉందామనే ఈ నిర్ణయం. ప్రతి తండ్రి తన కొడుకు మంచినే కోరుకుంటాడు. నాకు మాత్రం అమ్మలాంటి దురవస్థ ప్రాప్తించకూడదని మనసా వాచా కోరుకుంటున్నాను. భగవాన్ ఆశీస్సులతో నాన్న సౌజన్యారావు. ఆశ్రమానికి వచ్చిన 2 నెలల తరువాత ఈ ఉత్తరం వ్రాస్తూ ఉండగా గతంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయి. సౌజన్యారావుకి 2 కూతుళ్ళు 1 కొడుకు. పిల్లలు ఎదిగి వచ్చే వరకు రూర్కేలాలో తన కుటుంబంతో హాయిగా ఉండేవాడు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, కుర్రవాడు ఇంజనీరింగ్ చదవాలి. ఇలా స్వరాష్ట్రానికి, తన సొంత ఊరికి దూరంగా ఉంటే ఇవన్నీ జరిగే పనులు కావు. అందుకే అద్దె ఇంట్లో ఉంటూ అతని భార్య సావిత్రమ్మ పిల్లల్ని చదివించుకుంటూ వచ్చింది. ఎప్పుడో పండుగలకు, సెలవులున్నప్పుడు సౌజన్యారావు విశాఖ వచ్చేవాడు. ఎంతో శ్రమపడి ఇంత దూరం రావడం, 1 రోజు 2 రోజులు గడిపి వెళ్ళడం ఆయనకు సంతృప్తినిచ్చేది కాదు. పైగా ఎంతో బాధాకరంగా ఉండేది. హోటల్ భోజనం తినలేక, ఒంటికి పడక వండుకుంటూ 1వ తేదీన జీతం అందుకున్న వెంటనే ఇటు విశాఖలో సావిత్రమ్మకు, అటు పల్లెలో ఉన్న ముసలి తల్లిదండ్రులకు డబ్బు పంపిస్తూ మొత్తం 3 కాపురాలతో సౌజన్యారావు సంసారమనే నౌకను సాఫీగా నడిపిస్తూ వచ్చాడు. కొడుకు శ్రావణ్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేశాడు. ఎంటెక్ చదువుతాను అని పట్టుబట్టాడు. సరేననక తప్పలేదు సౌజన్యారావుకు. ఆ చదువు కోసం రాజస్థాన్లోని పిలానీకి పంపించాల్సి వచ్చింది శ్రావణ్ణి. అమ్మాయిలిద్దరికీ సంబంధాలొస్తున్నాయి. వీటన్నిటికీ మనిషి తయారు చేసిన నోట్లు కావాలి. బార్టర్ సిస్టమ్కు స్వస్తి చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా మనిషి ఈ డబ్బనే నోట్లను చలామణిలోకి తెచ్చాడు. కానీ అవి మనిషిని తమ గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్నాయి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోక తప్పలేదు సౌజన్యారావుకు. ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళైపోయాయి. వాళ్ల కాన్పులకు, కార్యాలకు డబ్బంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. శ్రావణ్ క్యాంపస్ సెలక్షన్లో నెగ్గి మంచి కంపెనీలో చేరడం కాస్త ఊరట కలిగించింది సౌజన్యారావు దంపతులకు. 2 ఏళ్ళు గడిచాయి. శ్రావణ్ ప్రమోషన్ మీద హైదరాబాద్ వచ్చాడు. పెళ్లి కూడా అయ్యింది. ఆ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న గోపాలరావు కూతురే శ్రావణ్ భార్య. కంపెనీలో కొత్తగా చేరిన కుర్రాళ్ల జాతకాలు, పుట్టుపూర్వోత్తరాలు సేకరించటం గోపాలరావుకు హాబీ. తన జాతివాడు, అందులోనూ తమ శాఖవాడు ఇంజనీర్గా రావటం అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది. సౌజన్యారావు దంపతులకు అరచేతిలో వైకుంఠం చూపించి పెళ్లి జరిపించేశాడు గోపాలరావు. మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన శ్రావణ్కు పడవలాంటి కారు, పెద్ద బంగళా, ఎద్దంత ఉన్న డాబర్మాన్ కుక్క, సలాం కొట్టే గూర్ఖా వింతగా కనిపించాయి. ఆ అద్భుత ప్రపంచంలో మరో వింత, దేదీప్యంగా వెలిగే అందంతో దేదీప్య. ఆమె నడకే ఒక నాట్యం. ఆమె మాట్లాడితే మంచి ముత్యాలు రాలతాయి. ఆమె చూపే ఒక అయస్కాంతం. ఆమె వంటి రంగు గులాబీ అయితే ఆమె కురులు కృష్ణపక్షపు రాత్రులు. పళ్ళు తెలుపు అంటే తెలివి తక్కువ మాటవుతుంది. ఆ తేటతేట తెలుపులో కాస్త చెమ్మదనం కూడి ఉండటం శుభ్రజ్యోత్స్నను గుర్తు తెస్తుంది. దేదీప్యకు తెలుగు మాట్లాడటం రాదు, వంట రాదు, చివరికి జడ వేసుకోవటం తెలీదు. ఆమెది బాబ్డ్ హెయిర్. ఆమె చేసిన పెద్ద పొరపాటు రుహర్షని కనడం. పాడు ప్రకృతి సహకరించి ఉంటే ఆమెకు ఈ ప్రసవ వేదన, సిజేరియన్ ఆపరేషన్ తప్పి ఉండేవి. పిల్లాన్ని కనడంతో తన పని అయిపోయింది అనుకునే మనస్తత్వం ఆమెది. ఇంట్లో పని మనుషులకి కొదవలేదు. వాళ్ల ఆలనా పాలనాలో రుహర్ష పెరుగుతున్నాడు. దేదీప్య క్లబ్లకు వెళ్ళటం, షాపింగ్లతో కాలక్షేపం చేయడం లాంటి అతి కష్టమైన క్లిష్టమైనవి మాత్రమే చేస్తుంది. దేదీప్య కట్టుకున్నవాడి సేవ, అతడి కన్న తల్లిదండ్రులకు కోడలిగా తన ధర్మాన్ని నెరవేర్చుకుందామన్న జాస ఏ కోసానా లేవు. శ్రావణ్లో అతి వేగంగా వచ్చిన మార్పు కన్నవారిని కూడా మరిపించింది. శ్రావణ్కి కన్నవారిల్లంటే చిన్నచూపు. సౌజన్యారావుకు భుక్తికి లోటు లేదు. విశాఖ మహానగరంలో 1,000 రూపాయల జీతగాడు బతకగలడు, 100,000 రూపాయలు సంపాదించే వ్యాపారి బతకగలడు. బతుకు అక్కడ బరువు కాదు. బంగాళాఖాతం ఒడ్డున పల్లెలా ఉండే విశాఖ పెరిగి పెద్దదైంది. ముద్దుగుమ్మ మొహాన మొటిమలు పెరిగినట్లు పరిశ్రమలు వెలిశాయి. వాటితో కాలుష్యం పెరిగింది, దానితో జబ్బులు పెరిగాయి. సావిత్రమ్మ అటువంటి జబ్బుకు బలి కావాల్సి వచ్చింది. 4 పదుల వైవాహిక జీవితంలో ఆమె సుఖాల కన్నా కష్టాలనే ఎక్కువ చవిచూస్తుంది. అందుకే ఆమె గుండె బండబారిపోయింది. తాను హరించుకుపోతూ ఇంటికి వెలుగునిచ్చిన కొవ్వొత్తి లాంటి సావిత్రమ్మ ఇవాళ కొడిగట్టిన దీపం అయింది. క్యాన్సర్ వ్యాధితో మంచాన పడింది. సౌజన్యారావుకు ఏడుపు రావడం లేదు. ఆయన మగాడు, ఆయనే కన్నీరు కారిస్తే రోగి బెంబేలెత్తిపోతుంది. ఒకరోజంతా ఆయన ఆలోచించాడు. రేడియోథెరపీ ఇవ్వటం వలన పేషెంట్ కొన్నాళ్ళు మాత్రమే బతుకుతుంది. ఆ తర్వాత వచ్చే పరిణామాలు భయంకరమైనవి. జుత్తు రాలిపోవచ్చు, విపరీతమైన మంట, మాట పడిపోవచ్చు. అన్నిటినీ మించి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రోకలు కాకులై ఎగిరిపోతాయి. అందుకే అదే ఊళ్ళో మూలికా వైద్యం ఇప్పించినారంభించారు. రోగి బరువు కోల్పోకుండా మంచి ఆహారం ఇవ్వాలి. గంటగంటకి క్యారెట్ రసం, క్యాబేజీ రసం, కొబ్బరి నీళ్లు ఇవ్వాలి. కూతుళ్ళిద్దరూ వచ్చారు. తల్లి పరిస్థితిని చూసి దుఃఖం ఆగటం లేదు వాళ్ళిద్దరికీ. తల్లిని తమతో తీసుకుపోయి సేవలు చేయాలనుకున్నారు. కానీ వాళ్ళు అస్వతంత్రులు. పిల్లాపాప అత్తమామలతో, ఊపిరి తరగని పనులతో సతమతమయ్యే మధ్యతరగతి మానవులు. శ్రావణ్ నుండి ఫోన్ వచ్చింది. రావడానికి వీలులేని పని ఒత్తిడి గురించి ఏకరవు పెడుతూ తల్లిని తనతో ఉంచుకునేందుకు ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చిపారేశాడు పుత్రరత్నం. తన విదేశీయానం, భార్య క్లబ్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న వైనం చెప్పుకొచ్చాడు. అక్కయ్యలిద్దరిలో ఎవరో ఒకరు తనతో తీసుకుపోయి సేవ శుశ్రూషలు చేస్తే తన ఖర్చు భరించుకుంటానని హామీ మాత్రం ఇచ్చాడు. రిటైర్ అయి ఖాళీగా కూర్చున్న తనకు ఈ పాటి వ్యాపకం ఉండాలనే మాట తనకు కొట్టిన పిండే అని క్లుప్తంగా బదులిచ్చాడు సౌజన్యారావు. ఏదేమైనా కాలచక్రం మాత్రం ఆగదు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. ఇంట్లోని వెండి బంగారాలు ట్రీట్మెంట్కి ఖర్చైపోయాయి. సావిత్రమ్మకి గొట్టంగుండా ద్రవ రూపంలో ఆహారం అందిస్తున్నారు. ఆమె నోటమాట పడిపోయింది. ఆవిడ బ్రతికిన శవంలా కళ్ళలో ప్రాణాలు నిలుపుకుని ఉంది. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనవరాళ్ళు వచ్చారు. కానీ ఆమెకు ఇంకా ఎవరినో చూడాలనుంది కాబోలు. బహుశా అంతవరకే ఆ జీవి ఆమె కళ్ళలో అలానే నిలిచి ఉంటుంది కాబోలు. ఆమె కంట అదే పనిగా కన్నీళ్లు. భార్య తలనిమురుతూ సౌజన్యారావు నోట భావోద్వేగం బయటపడింది. తుడుచుకో తుడుచుకో తడికన్నుల వెల్లువా, తనువులెంత దూరమైతే మనసులంత చేరువా. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందామండి. Thank you.
తీయని చెలికాడా, నీ నీడను నిలుపుకొందురా, నిలుపుకొందురా వెల్గుల మేడా.
నీలి పురుల వందెల జవరాల, నీ కౌగిట నిలుపుకొందునే పూలవుయాల. అలలే కలలై గిలిగింతలు సలుప సాగను,
చిలిపి తనుల తీయని చెలికాడ, నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడా.
కోయని పిలిచినవి, గుండెలు హోయని పలికినవి, కొండలు కోయని పిలిచినవి, గుండెలు హోయని పలికినవి. కురుల వందెల జవరాల, నీ కౌగిట నిలుపుకొందునే పూలవుయాల.
నేను మీ సుమంగళి, అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు, మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, నీరు మనందరికీ జీవనాధారం. చెట్లకు జంతువులకి కూడా నీరు అవసరం. మనం తయారు చేయలేనిది నీరు, వినియోగించుకోవటమే మన బాధ్యత. ముందు తరాల కోసం నీటిని పొదుపుగా వాడుట, వాన నీటిని ఒడిసిపెట్టే ప్రయత్నం, వీటి గురించి మరింత శ్రద్ధ చూపే టైం వచ్చింది. ఇది సమాజ హితం కోసం మయిల్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. శ్రావణ్ తేదీ ప్యా వచ్చారు. లేటుగా బయలుదేరిన విమానం విశాఖ రోడ్ల దుస్థితి గురించి తన అసహనాన్ని ప్రదర్శించాడు శ్రావణ్. తల్లిని, అక్కడి దుర్భర వాతావరణాన్ని చూసి నొచ్చుకున్నాడు. అదే అమెరికా అయితే అలా ఉండదని చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు. సావిత్రమ్మ అవేవీ వినే స్థితిలో లేదు. ఆమె చూపులు ఇంకా ఎవరినో వెతుకుతున్నాయి. సౌజ్ఞ చేసింది, ఇంతేసి చదువులు చదువుకున్న కొడుకు కోడలికి అర్థం తెలియదు. ఆ మౌన భాషను సౌజన్యారావు తర్జుమా చేశాడు. ఓహో, రుహర్షా, వాడికి ఇక్కడి వెదర్ సూట్ అవ్వదు, వాడిని మా మావయ్యగారి దగ్గరే విడిచి వచ్చాం. శ్రావణ్ సమాధానం. ఎవ్వరూ ఏమిటి అనరేమిటి? బిల్ క్లింటన్ బేద ఇండియాకు వచ్చినట్లు చూస్తారేమిటి? అతనికి కసిగా కచ్చగా ఉంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, అవునే అక్క, మీరంతా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికేం రాలేదు? శ్రావణ్ నోట ఫిర్యాదు. నీవు లేవు కదా తమ్ముడు, ఆ టైంకి మీరంతా ఫారిన్లో ఉన్నారు కదా అందామె బేలగా. గతుక్కుమన్నాడు శ్రావణ్. అయినా ఊరుకోలేదు. అది సరే, ఆ టైంకి రావాలా? అంతకుముందు వస్తే నీ సొమ్మేం పోయేది? ఎంతసేపు మమ్మల్ని ఎత్తిపడవడమేనా? చచ్చా, ఈ కొంపలో ఒక్క క్షణం ఉండను అని విసుక్కున్నాడు. అత్తగారి మెడలో మంగళసూత్రం డిజైను దేదీప్యకి నచ్చింది. హైదరాబాద్ వెళ్లిన వెంటనే ఆర్డరిచ్చి చేయించుకోవాలన్న ఆమె ఆలోచనను చెదరగొట్టాడు శ్రావణ్. కారు వచ్చింది. ఫ్లైట్ పట్టుకోవడం, హైదరాబాద్ వెళ్ళిపోవడం అంతా తుఫాను వచ్చి వెలిసినట్లు అయిపోయింది. హైదరాబాద్లో బంజారా హిల్స్ ప్రాంతం. అక్కడ లక్షాధికారులుండరు, కోటికి పడగలెత్తిన వాళ్లే ఉంటారు. బంగళా ముందు స్విమ్మింగ్ పూల్, నీలాలు పరిచినట్లు అందులో నీళ్లు. పగలు రంగురంగుల పూలతో కళకళలాడుతుండే తోట రాత్రిపూట నియాన్ లైట్లతో దేదీప్యమానంగా ఉంటుంది. అక్కడే దేదీప్య ఉయ్యాల్లో కూర్చుని లేటెస్ట్ ఇంగ్లీష్ నవల చదువుతోంది. ఆమె పక్కన కూర్చుని సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు శ్రావణ్. కాలాన్ని వృధాగా పోనివ్వడానికి ఇష్టపడ్డాడు. సాధ్యమైనంత వరకు దానిని నోట్లలో, బ్యాంక్ అకౌంట్లోకి మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హఠాత్తుగా ఇద్దరి దృష్టి రుహర్ష మీదకు మళ్ళింది. కాళ్లకు జోళ్లు లేకుండా నేల మీద మట్టిలో సరదాగా ఆడుకుంటున్నాడా కుర్రవాడు. మై బాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? ముక్త కంఠంతో ప్రశ్నించారు. మామ్, డాడ్, నేనేం కట్టానో చూడండి అన్నాడు రుహర్ష. ప్లాస్టిక్ క్యూబ్స్తో కట్టిన ఆ కట్టడం ఇంజనీర్ అయిన శ్రావణ్కి అర్థం కాలేదు. వాట్ ఈజ్ దిస్ మై బాయ్ అన్నాడు మురిపంగా. ఇట్ ఈజ్ ఎలక్ట్రిక్ క్రిమిటోరియం, రుహర్ష జవాబు. దంపతులిద్దరినీ హై వోల్టేజ్ షాక్ కొట్టినట్లుగా ఫీల్ అయ్యారు. వాట్, ఎలక్ట్రిక్ అని అవాక్కయ్యారిద్దరు. అవును, మీకోసమే. మీకు శ్మశానం అంటే అసహ్యం కదూ? మరే, అందుకే నానమ్మ చనిపోతే వెళ్ళలేదుగా. శ్రావణ్కి విపరీతమైన కోపం వచ్చింది. కొడుకుని చాచి లెంపకాయ కొడదామని లేచాడు. దేదీప్య మొగుణ్ణి పట్టుకుని ఆపింది. హీఈస్ రైట్, నాకు తల్లి ఎలాగూ లేదు. ఉన్న కన్నతల్లిని మీరు దూరం చేసుకున్నారంది. ఇన్నాళ్లకు ఆమె నోట నిజాలు నిప్పు కణికల్లా వచ్చాయి. శ్రావణ్కి తల్లి గుర్తుకొచ్చింది. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టాడని తనని ఎంతో మురిపంగా చూసుకునేది. అక్కలిద్దరికీ ఇవ్వకుండా దాచి మూసి తనకు పెట్టేది తల్లి. వేడి అన్నం వడ్డించి పేరుకున్న నెయ్యి వెచ్చబెట్టి మరీ వేసేది. పచ్చావకాయ నంచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయని మంచినీళ్ల గ్లాసు పట్టుకుని సిద్ధంగా ఉండేది సావిత్రమ్మ. స్నానానికి నీళ్లు తరిపి వీపు రుద్ది స్నానం చేయించేది. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్నబిడ్డలకు పంచేవారే అమ్మా నాన్నలు. అలా ముద్దు చేసి నెత్తికెక్కించుకో, పెళ్ళం వచ్చిన తర్వాత నిన్ను కూరలోని కరేపాకులా తీసిపారేస్తాడు అనేవాళ్ళు అక్కలిద్దరూ. నోరు మూసుకొండర్రా బడవల్లారా. నా నాయన ఎప్పుడూ అలా చేయడు. వాడికి నేను ఏరికోరి శ్రావణ్ అని పేరు పెట్టానర్రా అని దిష్టి తీసి పిడికెడు మిరపకాయలు పొయ్యిలో పడేసేది సావిత్రమ్మ. ఆ ఘాటుకి కన్నీళ్లు వచ్చేవి. అరే ఇదేమిటి, నిజంగా కన్నీళ్ళు ఇప్పుడొస్తున్నాయి. శ్రావణ్లోని దుఃఖం కట్టెలు తెంచుకుంది. దేదీప్యా భర్త తల నిమురుతూ, కూల్ డౌన్ డార్లింగ్, డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు కానీ కన్నవాళ్లను సంపాదించలేవు శ్రావణ్. ఇన్నాళ్ళు ఆమెను అందాల అపరించి బొమ్మగానే చూశాడు శ్రావణ్. కానీ ఆమెలో బాహ్య సౌందర్యం కన్నా అందమైన మనసు ఉందని అనుకోలేదు. ఆశ్రమ వాతావరణం ప్రశాంతంగా ఉంది. విజిటర్స్ లేకపోవడం వలన సందడి లేదు. మధ్య మధ్యలో అంబా అన్న ఆవుదోడ పిలుపు వినసొంపుగా ఉంది. మొక్కలకు నీళ్లు పోస్తున్న సౌజన్యరావుకు మహర్షి నుండి పిలుపు వచ్చింది. వెంటనే మహర్షి కుటీరానికి వెళ్ళాడు. ఏకదీక్షతో రెప్పలు మూసుకుని ధ్యానంలో బుద్ధ భగవానుడిలా ఉన్నారాయన. పక్కనే 10-12 ఏళ్ల కుర్రవాడు నిలబడి ఉన్నాడు. సౌజన్యారావు అడుగుల చప్పుడుకి మహర్షి కళ్ళు తెరిచారు. నాయనా, ఈ బాబు ఇక నీతోనే ఉంటాడు, వాడి మంచి చెడ్డలు నీవే చూడు. తన పని అయిపోయినట్లు మళ్లీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు మహర్షి. అంతవరకు ఆ బాబును సరిగ్గా చూడని సౌజన్యారావు తనతో రమ్మని సౌంజ చేశారు. 3 నెలలు గడిచాయి. బాబు మంచి చెడ్డలు చూడటం మాట అలా ఉంచితే సౌజన్యారావు ఆలనా పాలనా అంతా కుర్రవాడే చూసేవాడు. పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు సౌజన్యారావుకి ఆ కుర్రాడు పెద్ద దిక్కులా నిలబడేవాడు. మందులివ్వటం, పూజకు తగిన ఏర్పాట్లు చేయడం, భోజనం తర్వాత సౌజన్యారావుకు కాళ్ళు వత్తటం, రాత్రి చదువుతూ కళ్ళజోడుతో పడుకున్న ఆయనకి భగవద్గీత తీసి కళ్ళజోడు మడిచి దుప్పటి కప్పి లైట్ ఆర్పి అప్పుడు నిద్రపోయేవాడా కుర్రాడు. ఋతుచక్రం తిరుగుతోంది. ఒకరోజు మహర్షి నుండి పిలుపు వచ్చింది సౌజన్యారావుకి. అక్కడ కొడుకు కోడలు ఉన్నారు. ఇద్దరూ నమస్కరించారు. నిర్వికారంగా వాళ్లను దీవించాడు. మహర్షి ఏం చెప్తారో అని ఎదురుచూడసాగాడు సౌజన్యారావు. నాయనా, బాలబ్రహ్మచారిని తీసుకుపోయేందుకు వచ్చారు, వాళ్ల వారసుణ్ణి వాళ్ళకు అప్పచెప్పు అన్నారు. సౌజన్యారావుకు నోటమాట రాలేదు. ఇన్నాళ్ళు తన సేవా శుశ్రూషలు చేసిన ఆ బాబు తన మనవడు, తన రక్తం. ఏమిటి మళ్ళీ ఇలా వ్యామోహం? భవబంధాలకు మళ్ళీ లోనవుతున్నట్లుంది. తల విదిలించి కొడుకు కోడల్ని తనతో రమ్మని సైగ చేశాడు. కుటీరంలో రుహర్ష పద్మాసనం వేసుకుని వేదం వల్లిస్తున్నాడు. తెల్లని మేనిఛాయ, నల్లని జుత్తు, చారడేసి కళ్ళతో మనవడిలో అంతకుముందు కనపడని అందాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. రక్తపాసం మళ్లీ తనని సంసార జంజాటంలోకి లాగుతోంది. ఈసారి దృఢనిశ్చయంతో, బాబు మీ అమ్మా నాన్న వచ్చారు, నువ్వు వాళ్లతో వెళ్ళాలి అన్నాడు గంభీర కంఠంతో. నేను మిమ్మల్ని విడిచి వెళ్లేది లేదు, మీరికి వెళ్ళొచ్చు, అంతకన్నా దృఢస్వరంతో అన్నాడు రుహర్ష. శ్రావణ్, దేదీప్యా దీనంగా చూశారు సౌజన్యారావు వైపు. తప్పు బాబు, నీకింకా ఆశ్రమంలో ఉండే వయసు రాలేదు, వెళ్ళి బాగా చదువుకో, నచ్చ చెప్తూ అన్నాడు సౌజన్యారావు. లేదు లేదు, నాకిక్కడే బాగుంది, మీ దగ్గరే ఉంటాను. లేచి తాతగారి కాళ్లను పట్టుకున్నాడు రోహర్ష. శివలింగాన్ని పట్టుకున్న మార్కండేయుడు గుర్తుకొచ్చాడు సౌజన్యరావుకి. మనవడి మొండు పట్టుదల చూస్తే నవ్వొచ్చింది ఆయనకి. ఎక్కడికి పోతాయా బుద్ధులు, తన రక్తంలోని పౌరుషం పట్టుదల. సర్లెండి నాన్నగారు, వాణ్ణి బలవంత పెట్టడం ఎందుకు? శ్రావణ్ తండ్రిని ఉద్దేశించి అన్నాడు. మరేం చేద్దాం అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడాయన. మేమిద్దరం ఇక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాం, మమ్మల్ని కాదనుకోండి మావయ్య గారు, ప్రాధేయపూర్వకంగా చేతులు జోడించింది దేదీప్య. సత్యవంతుని ప్రాణాలు కొనిపోతున్న యమధర్మరాజుని యాచించే సావిత్రిలా గోచరించిందామె. చీకటిని చీల్చుకుంటూ బాలబాణుడు పైకొచ్చాడు. అంతటా కాంతిపుంజాలు పరుచుకున్నాయి. ఆవు తన దూడను ఆప్యాయంగా నాకుతోంది. దూడ తల్లి పొదుగు కుడుస్తూ పాలు తాగుతోంది. ఆవుకి బాధగా లేదు. తన్మయంతో అర్ధనిమీలత నేత్రాలతో చూస్తోంది తన వంశాంకురాన్ని. అప్పుడే కొండమెట్లు దిగుతున్నారు తాత మనవడు. వాళ్ల వెనుకనే అడుగులో అడుగులు వేస్తూ శ్రావణ్, దేదీప్య. ఆశ్రమవాసులు వాళ్లకు వీడ్కోలు చెబుతున్నారు. తాతగారు, మాతోరారు అన్న మనవడి కళ్ళలో సావిత్రమ్మ కనపడింది సౌజన్యరావుకు. అతని వైవాహిక జీవితంలో భార్య కోరికను తిరస్కరించిన సందర్భం లేదు. నడుస్తున్న వాళ్లలో ముగ్గురి మొహాలు వెనక్కి తిరిగి చూశాయి. అంతేవాసుల కళ్ళలో అశ్రువులు. కుటీరంలోని మహర్షి మొహంలో లీలగా చిరునవ్వు కురిసి గుబురుగడ్డంలో కలిసిపోయింది. తమసోమ జ్యోతిర్గమయ. ఆనందరావు పట్నాయక్ గారు రాసిన ఈ కథ చాలా బాగుంది కదండి. నిజంగా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్నబిడ్డలకు పంచేవారే అమ్మా నాన్నలు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందామండి.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట. మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సింది కేవలం ఆస్తిపాస్తుల్నే కాదు, ఆరోగ్యకరమైన పరిసరాల్ని కూడా. అందుకే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మీరు వేస్తున్న వ్యర్థాలు నేల మీద కాదు, మనందరి భారాన్ని మోస్తున్న భూమాత మీదని గుర్తుంచుకోండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, స్వచ్ఛమైన భారతానికి పునాది వేద్దాం. ఇది సమాజహితం కోసం మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. ఇప్పుడు మనం మరో మంచి కథను విందాం. కథ పేరు స్వభాష. ఈ కథను రచించిన వారు శ్రీ చెన్నూరి సుదర్శన్ గారు. వినండి స్వభాష. వృద్ధాప్యంలో పంతాలు పట్టింపులు ఎక్కువనుకుంటాను, లేకుంటే నా ముద్దుల మనవరాలు వెన్నెలను చూడకుండా 2 ఏళ్ళు గడపటమంటే మాటలా? 2 ఏళ్లే కాదు, 2 యుగాలైనా చూడనంటే చూడను అని భీష్మించుకుని కూర్చున్నాను. మనసులో ఆవేదనాగ్ని జ్వాలలు అహర్నిశలు నన్ను దహించివేస్తున్నా నా నిర్ణయం మార్చుకోలేదు. నేనేందుకు మార్చుకోవాలి? వాళ్ళెందుకు మార్చుకోరు? ఈ ముసలితనంలో నాన్నను బాధ పెట్టొద్దని నా కూతురు శ్రావణికైనా ఉండొద్దా? అయినా నేనేమడిగానని? వెంట తీసుకుపోలేని ధన కనక వస్తు వాహనాలేమైనా అడిగానా? వారికి అసాధ్యమైన పనులేమైనా చేసి పెట్టమన్నానా? ఒకే ఒక షరతుతో కూడిన చిన్న కోరిక కోరాను. అది నా స్వభాషపై నాకు గల అభిమానం. దానిపై మమకారం చంపుకోలేక ఆ చిన్న కోరిక కోరాను. కానీ వారి దృష్టిలో అది ఏహ్యభావం. ఆ భావమే నా మీద పెను ప్రభావం చూపింది, నాలో మరింత పట్టుదలను పెంచింది. అది తీరే వరకు అశాంతే నా మనసుకు ఆహార్యం. నా బాల్యం నుండి నాకు గ్రంథాలయమే ప్రథమ స్నేహితుడు. పుస్తక పఠనమంటే మక్కువ. తెలుగు భాషా పండితుణ్ణి కావాలనే కోరిక నాలో ప్రబలంగా ఉండేది. కానీ మా నాన్న, తెలుగు చదివితే ఏమొస్తుంది, కవివైపోతావా అంటూ స్వభాషను వెక్కిరించేవాడు. నేను మా మాస్టర్లతో చెప్పించి నిద్రాహారాలు మాని నా పంతం నెగ్గించుకున్నాను. అలా నేను మన తెలుగు పండితుడినయ్యాను. నేను తెలుగులో పద్యాలు పాడుతుంటే పాఠశాల అంతా చెవులు తెరుచుకుని వినేది. మా జీవితాలు ధన్యమయ్యాయి మాస్టారు అంటూ నా సహ అధ్యాపకులు నన్ను తెగ పొగిడేవారు. నేను ఏ పాఠశాల నుండి బదిలీ అయినా ఆ పాఠశాల కన్నీళ్లతో వీడ్కోలు పలికేది. నన్ను బదిలీ చేయవద్దంటూ విద్యార్థులు తరగతులు బహిష్కరించి సమ్మె చేసిన రోజులు ఉన్నాయి. అయినా నా సేవలు అన్ని పాఠశాలలు అందుకోవాలి కదా అంటూ నేను సున్నితంగా నచ్చచెప్పేవాణ్ణి. తెలుగులో వ్యాసాలు రాయడం, తెలుగు భాషాభివృద్ధి చూసి ప్రభుత్వం నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డిచ్చింది. నేను అధ్యాపకునిగా 2 సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందాను. నా పదవీ విరమణ అనంతరం తెలుగులో కథానికలు రాయడం వేగవంతం చేశాను. 1 సంవత్సరం తిరగకుండానే 1 పుస్తకం కూడా అచ్చువేయించాను. ఈరోజు ఎందుకో వెన్నెల మరీ మరీ గుర్తుకొస్తోంది. ప్రేమపాసం అంటే అదేనేమో. కానీ ఆ పాసానికి బందీ కావద్దని పదే పదే హెచ్చరిస్తూ ఆనాటి మా వీడ్కోలు ప్రయాణాన్ని గుర్తుకు తెస్తోంది. నా పెన్షన్ తదితర లావాదేవీల తతంగం పూర్తి కాగానే అమెరికా ప్రయాణం పెట్టుకున్నాను. పదవిలో ఉండగా అమెరికా వెళ్ళడం కంటే నరకం వెళ్ళడం సులువు. మా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అభ్యంతరం లేదనే ధ్రువపత్రాన్ని పొందాలంటే మాటలు కాదు. అమెరికా వెళ్లే వాళ్లంతా ఏదో దోచుకు తింటారనే అపోహతో ఆఫీసు జలగలు పీకు తినడం నాకు సుతారామో గిట్టదు. నరకంలో మన కష్టాలు చూసి యమదూతలు సహితం కాస్త కనికరిస్తారేమో, కానీ ఆఫీసులో గుమస్తాలకు కనికరం అనే మాట వారి నిఘంటువులో కనపడదు. అందుకే నా ఒక్కగానొక్క కూతురు శ్రావణి ఎంత బతిమాలినో వినలేదు. పదవీ విరమణ అనంతరం నాకు అమెరికా రాలేనని చెప్పడానికి సాకులు మిగల్లేదు. నా మనవరాలు వెన్నెల కోసం నా సతీమణి, నేను వెళ్ళక తప్పింది కాదు. కాలిఫోర్నియా రాష్ట్రంలో మౌంటైన్ హౌస్ జిల్లాలోని క్వెస్టా గ్రామంలో సొంతంగా ఒక ఇల్లు ఈ మధ్యనే కొన్నాడు మా అల్లుడు శ్రీనివాస్. అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా కూతురు శ్రావణి ఫార్మసీలో డాక్టరేట్ పట్టా పుచ్చుకుంది. ఇరువురు ఆఫీస్కు వెళ్ళిపోతే నా మనవరాలు వెన్నెల 5 ఏళ్ల ప్రాయం. మేము ఉన్నంతకాలం వెన్నెలను మా కనుసన్నల్లోనే ఉంచుకోవడం మాకు మరుపురాని మధురానుభూతి. కానీ నా మనసులో రేగిన అశాంతి మాత్రం వర్ణనాతీతం. నా మనవరాలు తెలుగులో మాట్లాడకపోవడమే దానికి కారణం. తెలుగులో చెబితే తాను అర్థం చేసుకుంటుంది, కానీ తెలుగు మాట్లాడటం రాదు. ఇంట్లో మా అల్లుడు కూతురు ఆంగ్లంలోనే మాట్లాడుతూ ఉంటే వెన్నెల ఎలా తెలుగులో మాట్లాడుతుంది? ఇదే విషయాన్ని ఒకరోజు ప్రస్తావించాను. మా అల్లుడు వింటూ ఉండగా, చూడు శ్రావణి, మనమంతా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం కదా, మరి మీరు వెన్నెలతో ఆంగ్లంలోనే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా అయితే వెన్నెలకు మన సుభాష తెలుగు ఎలా వస్తుంది? నాకు మాత్రం చాలా బాధగా ఉంది అంటూ నా మనసులోని మాటను బయటపెట్టాను. కూతురు, అల్లుడు అమితాశ్చర్యంగా చూశారు నా వంక. నేనేమైనా అడగకూడదని అడిగానా అన్నట్లు వారి వంక నా మరో ప్రశ్న సందింపు రీతిలో చూశాను. తెలుగుతో అవసరమేముంది నాన్న, ఇంగ్లీష్ ఒక్కటే చాలు ఇక్కడ, అందుకే నేర్పించడం లేదు అంది శ్రావణి. నా మనసు చివుక్కుమంది. తెలుగు ఎందుకు అవసరం లేదురా? తెలుగు నేర్చుకుంటే అదేమైనా నేరమా పాపమా? నేను వెన్నెలా మాట్లాడుకుంటుంటే నాకు మనవరాలతో మాట్లాడుతున్న అనుభూతి కానీ ఆప్యాయత కానీ కలగడం లేదు. ఏదో విదేశీ అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నేను మాత్రం వెన్నెలతో తెలుగులోనే మాట్లాడుతున్నా. కానీ వెన్నెల నాకు సమాధానంగా మోగదానిలా సైగలు చేసి చెబుతోంది. నాకు నవ్వొస్తోంది. నాకు మాత్రం నచ్చడం లేదురా. మన హైదరాబాద్లో అయితే తెలుగుతో పాటు ఆంగ్లం, ఉర్దూ భాషలు కూడా వచ్చేవి. మీరంతా తెలుగు మీడియంలో చదువుకుని ఇక్కడ కొలువులు చేయడం లేదా అంటూ నా ఆవేదనను వెళ్ళగక్కాను. అయినా నా పని చెవిటివారి ముందు శంఖం ఊదినట్లు అయింది. ఆవేళ శనివారం ఉదయం మా శ్రీనివాస్కు ఒక ఆహ్వానపత్రిక వచ్చింది. కుమారి ప్రియా తోటకూరు కూచిపూడి రంగప్రవేశానికి సంబంధించిన ఆహ్వానపత్రిక అది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ప్రీమాంట్లోని ఓలోన్ కళాశాల ఆవరణ స్మిత్ సెంటర్ థియేటర్లో కార్యక్రమం. శ్రీమతి హైమవతి సల్లా, సదానంద కూచిపూడి నృత్య పాఠశాల డైరెక్టర్, ఆమె శిష్యురాలే కుమారి ప్రియా. ముఖ్య అతిథి ప్రముఖ కూచిపూడి నృత్య గురువు అయిన పద్మభూషణ్ డాక్టర్ చిన వెంపటి సత్యంగారి ప్రియ శిష్యురాలు ప్రముఖ కూచిపూడి నర్తకి సుమేధ ఇండియా నుండి వస్తున్నారు. నాకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. మా అల్లునితో తప్పకుండా వెళ్దామని కోరగానే సరే అన్నాడు శ్రీనివాస్. మా ఇంటి నుండి దాదాపు 2 గంటల ప్రయాణం. సరిగ్గా 4 గంటలకు చేరుకున్నాం. కాలేజీ చిన్న కొండ మీద ఉంది. థియేటర్ హైదరాబాద్లోని మన రవీంద్ర భారతిలాగే ఉంది. జనం చాలామంది వచ్చారు. దాదాపు అంతా తెలుగువాళ్లే, మన దేశపు వాళ్లే. అంతమందిని చూడగానే నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది. మా అల్లునికి పరిచయం ఉన్న 2 కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. అంతా తెలుగు వాతావరణం. నా హృదయంలో ఆనందపు కెరటాలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాయి. గణేష కౌత్వంతో కార్యక్రమం మొదలైంది. రాగం అరబి, తాళం మిశ్రచాపు. ఆది స్వరకర్త శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. నృత్య సంయోజనం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం. కుమారి ప్రియ అభినయం అమోఘం. మరో రెండు గీతాల అనంతరం స్వల్ప విరామం. విరామ సమయంలో ఇడ్లీ, వడ, సాంబారు, దోశలు, చట్నీలు సిద్ధం చేశారు. వడ్డించే వారంతా తెలుగులోనే మాట్లాడుతున్నారు. నాకు వీణుల విందుగా ఉంది. ఆనంద డోలికలో నా హృదయం నాట్యం చేయసాగింది. కార్యక్రమం తిల్లానా గేయం, రాగం ధనశ్రీ, ఆదితాళం, నృత్య సంయోజనం స్వాతి తిరునాళ్ ప్రదర్శనతో ముగిసింది. నృత్య ప్రదర్శన అనంతరం సన్మాన సభా కార్యక్రమం ఆరంభమైంది. ముఖ్య అతిథి సుమేధ గారిని వేదికపైకి ఆహ్వానించారు. అలాగే సల్లా హైమావతి గారిని, వాయిద్య కళాకారులను, తదితర పెద్దలను వేదికపైకి ఆహ్వానించారు. అందరినీ సుమేధ శాలువాలతో, పుష్పగుచ్చాలతో సన్మానించింది. ఆహ్వానితులంతా కుమారి ప్రియను అభినందించారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందామండి.
అబ్బా ఎంత భయంకరంగా విడిపోయాం,
ఎంత ఆనందంగా కలుసుకున్నాం.
చెలికాడు నిన్నే రమ్మని పిలువా, తీర రావేలా ఇంకా సిగ్గునే కేలా.
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా.
చెలికాడు నిన్నే రమ్మని పిలువా, తీర రావేలా ఇంకా సిగ్గునే కేలా. చెలికాడు నిన్నే రమ్మని పిలువా, తీర రావేలా ఇంకా సిగ్గునే కేలా. చెలికాడు నిన్నే రమ్మని పిలువా, తీర రావేలా ఇంకా సిగ్గునే కేలా.
You are listening to Mind Media, the voice of India.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా?
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
దేశాలారా, ఒక చిన్న మనవి. పెద్దల మాట చద్ది మూట, మనమే సర్వస్వం అనుకుని వారి అనుభవాలు మనోభావాలు బిడ్డలైన మనకి వారు తేనెతో రంగరించి ఇస్తామంటుంటే క్షణికావేశంలో కాలదన్నక వినండి. మన జీవిత ప్రయాణంలో అవి మన మైలురాళ్ళు కావచ్చు. వారి మాటని గౌరవిద్దాం. మన జీవిత ప్రయాణంలో మనకి తప్పడడుగులు నేర్పిన మన పెద్దవారికి వారి వృద్ధాప్యంలో చేతికర్ర అవుదాం. ఇది సమాజ హితం కోసం మైండ్ మీడియా వారు అందించే సందేశం. జై హింద్.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. ఆహ్వానితులంతా కుమారి ప్రియను అభినందించారు. సుమేధ తన కుర్చీలో నుండి లేచి వారించింది. సభ మ్రాన్పడిపోయింది. క్షణకాలం అలజడి, ప్రేక్షకుల్లో ఉత్కంఠ. సుమేధ గొంతు సవరించుకుంటుంటే సభలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. సభాసదులు, ఆహ్వానితులు అంతా నన్ను మన్నించాలి, ఈ సన్మానం నాకు ఇష్టం లేదు అనగానే సభలో ఏదో జరిగిందని అంతా ఎవరికి తోచినట్లు వారు మనసులో అనుకుంటున్నట్లు గమనించాను. నాకు ఆశ్చర్యమేసింది. నేను మొదటి నుండి గమనిస్తూ ఉన్నాను. ఇక్కడ నిర్వహిస్తున్నది తెలుగు సంప్రదాయ కార్యక్రమం, తెలుగు జాతి గర్వించదగ్గ కూచిపూడి నృత్యం. ఒక కొత్త నృత్యకారిణి కుమారి ప్రియా తెలుగు కూచిపూడి రంగప్రవేశం చేస్తుందని, హృదయపూర్వకంగా ఆహ్వానించాలని, ఆశీర్వదించాలని మీ కోరికపై మన భారతదేశం నుండి ఈ పరాయి దేశం వచ్చాను. అమెరికాలో కూడా మన దేశ తెలుగు సంస్కృతిని ప్రచారం చేస్తున్నారని గర్వించాను. కానీ మీరు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించగానే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అంతా బిత్తరపోయి చూడసాగారు. సుమేధగారు మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా దివి తాలూకాలో ఒక కుగ్రామం. ఆ గ్రామంలో పుట్టిన ఆ నాట్యానికి కూచిపూడి అని పేరు రావటం, నాట్య కళాకారులకు కూచిపూడి ఇంటి పేరుగా కీర్తించటం మనకెంతో గర్వకారణం. దాదాపు 3000 సంవత్సరాల క్రితం భరతముని రచించిన నాట్యశాస్త్రమిది. దానిని 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి అని పిలువబడే సిద్ధప్ప దానిని ఆధునీకరించాడు. ఎందరో మహానుభావులు ఈ నాట్య కౌశలతను తీర్చిదిద్దారు. నా గురువుగారు అయిన వెంపటి చినసత్యం గారితో ఈ నాట్యం మరింత శాస్త్రీయంగా బహుళ జనాదరణ పొందింది. 26 డిసెంబర్ 2010లో 2800 నాట్య కళాకారులు, 200 మందికి పైగా గురువుల నియంత్రణలో హైదరాబాద్లోని బాలయోగి స్టేడియంలో హిందోళ రాగంలో జరిగిన కూచిపూడి నృత్య కార్యక్రమం ప్రపంచపు చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అలాంటి వాసికెక్కిన మన కూచిపూడి నృత్య ఆహ్వాన పత్రికను తెలుగులో అచ్చువేయలేదు. కీర్తనలు తెలుగు, అభినయం తెలుగు, వేదికపై ఉన్నవారంతా తెలుగువారే, ఆహ్వానితులు దాదాపు అంతా తెలుగువారే. అలాంటప్పుడు ఏ ఒక్కరూ వేదికపై మన స్వభాష తెలుగులో మాట్లాడలేదు. ఎందుకు? తెలుగు మాట్లాడటం అంటే మీకు అగౌరవంగా తోచిందా? మీరు పరాయి భాషలో మాట్లాడుతుంటే మన కన్న తల్లిని అవమానపరుస్తున్నట్లు ఆవేదన చెందాను. మన నోళ్లని మనమే నొక్కేసుకుంటున్నాం. ఇంతకంటే ఘోర తప్పిదం మరొకటి ఏదైనా ఉందా? నేను చాలా విచారిస్తున్నాను. నన్ను తెలుగువారు సన్మానిస్తున్నారని వచ్చాను. కానీ ఇలా పరాయి వాళ్ళు సన్మానిస్తున్నారని తెలిస్తే వచ్చేదాన్నే కాదు. ఇక ముందు ముందు కార్యక్రమాలు మన స్వభాషలోనే జరిగితేనే వస్తాను. ఈసారికి క్షమించండి, నాకు ఈ సన్మానం ఇష్టం లేదు అంటూ వేదిక దిగి చకచకా వెళ్తుంటే ఆ దృశ్యం ఆందోళన రాగం, తాళం చిరాకు, నృత్య భంగిమలో వెళ్ళిపోతున్నట్లుగా నాకు అనిపించింది. సభలో కలకలం, సభాసదుల ముఖాలు పాలిపోయాయి. అందరూ సిగ్గుతో తలలొంచుకున్నారు. నేను నా కూతురి అల్లుడి ముఖాలు పరిశీలనగా చూడసాగాను. నాకెందుకో అలా చూడాలని అనిపించింది. చూస్తుంటే ఆనందం కలిగింది. ఆ సంఘటన తరువాత నాలో ఆలోచనలు చెలరేగాయి. అంత దూరం నుండి వచ్చిన సుమేధ స్వభాష వ్యాప్తికై తన సన్మానాన్ని తృణప్రాయంగా తృణీకరించింది. మళ్ళీ తెలుగు వినబడితేనే కార్యక్రమాలకు హాజరవుతానని ఆంక్ష పెట్టింది. అది నాకు బాగా నచ్చింది. నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాను. ఆవేళ నేను నా శ్రీమతి తిరిగి ఇండియాకు ప్రయాణమయ్యాం. శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మా వీడ్కోలు సమయం రాగానే నా మనసులోని ఆవేదనను బయటపెట్టాను. చూడు శ్రావణి, నువ్వు అమెరికా వెళ్ళడమే నాకిష్టం, లేదంటే నువ్వు నా మనసు నొప్పించి సాధించుకున్నావు. అది మన స్వభాషను అమెరికాలో వ్యాప్తి చేస్తానన్న షరతు మీద. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఆ మధ్య ముద్దుల మనవరాలికి అనే ప్రేమలేఖను అచ్చంగా తెలుగు మాసపత్రికలో రాశాను. నా మనవరాలు తెలుగు నేర్చుకుని మన దేశానికి వస్తుందని పాఠకులకు చెప్పాను. నేను కలలుగన్నాను. కానీ మీరు చేస్తున్నదేమిటి? తెలుగు భాష వ్యాప్తి అటుంచి నీ కన్న కూతురికే తెలుగు నేర్పించడం లేదు. ఇంతకంటే అవమానం నాకు మరొకటి లేదు అంటుంటే నా గొంతు కూరుకుపోయింది. కాసేపు మౌనంగా ఉండిపోయాను. నా కూతురు ఏమైనా అభయమిస్తుందేమో అని వేచి చూశాను. ఇక్క లాభం లేదు, చివరిగా నిర్ణయం చెప్పాలనుకున్నాను. వెన్నెల తెలుగు నేర్చుకుంటేనే నేను మళ్ళీ అమెరికా వస్తాను, లేదా ఇదే నా అంతిమ కోరిక అనుకోండి అంటుంటే నా కళ్ళు కన్నీళ్ల ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. వాతావరణం ఉద్వేగభరితమైపోయింది. వేగంగా సామాను బండిని తోసుకుంటూ విమానాశ్రయంలోకి వెళ్ళిపోయాను. వెనుతిరిగి చూడలేదు. నా శ్రీమతి నేను ఇండియా వచ్చేశాం. ఇండియా వచ్చేశామే కాని మా మనసంతా మనువరాలు వెన్నెల నిండుకుని ఉంది. తేపతేపలు వెన్నెల చేష్టలు గుర్తుకు రాసాగాయి. తేనెలూరే ఆ నోటి వెంట తెలుగు పదాల నాట్యం చూడాలని మనసు తహతహలాడిపోతోంది. అనవసరంగా ఆ షరతు విధించానా అనిపించసాగింది. నా మనసు వెన్నెలను చూడాలని ఆరాటపడుతోంది. నేను పోయేలోగా నా మనవరాలి తెలుగు మాటలు వినే అదృష్టం కలుగుతుందా అని హృదయం ఆవేదన చెందసాగింది. ఏ ఫోన్ కాల్ వచ్చినా నా మనవరాలే అని నా సతీమణితో పోటీపడి పరిగెత్తి ఫోన్ ఎత్తటం అలవాటైపోయింది. నిరాశ మిగులుతోంది, అయినా అలవాటు మానుకోలేదు. ఇంతలో నా ఆలోచనలను పారద్రోలుతూ ఫోన్ మ్రోగింది. నా శరీరం సహకరించకపోయినా పరిగెత్తి ఫోన్ ఎత్తాను. తాతయ్య, నేను వెన్నెల్ని, మధురమైన మన తెలుగు భాషను నేర్చుకుంటున్నాను అంటూ అవతలి నుండి కోకిల స్వరం వినపడగానే నాలో 1000 వేణువులు వీణుల విందుగా మ్రోగాయి. నా తనువు పులకరించిపోయింది. చెన్నూరి సుదర్శన్ గారు రాసిన స్వభాష అనే ఈ కథ చాలా బాగుంది కదండి. మన తెలుగు భాషను మనమే కాపాడుకోవాలి. ఈ కథ అచ్చంగా తెలుగు పత్రికలో ప్రచురితమైంది. వచ్చేవారం కథాకథమం కార్యక్రమంలో మరిన్ని మంచి కథలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే అన్నపూర్ణ గారి కథాకదంబం కార్యక్రమం ఆగస్టు 1, 2019 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
తానేక కార్యార్థ సంధాయిని ఆది నారాయణి నీకు జోహారు జోహారు నాదేరు నా ప్రాణము మాన మర్యాదలు నీదే నీకై సుబద్ధాలబద్ధాల నాడేను లోకాన్ని ఏ తీరుగానైన వాడేను ఈ ఒక్క సందే గదా నీకు శ్రీ విష్ణు వక్షంబు ఆ కారణానే కదా నీవు ఈ మధ్య నల్పైతివే కొంత నిన్ను ఏవాని కప్పించినన్ వడ్డివై జుడ్డువై గడ్డువై వాని గడ్డమ్ము కీలించి గుడ్డైన లేనట్టి నిర్భాగ్యుగావించదే వాని బిడ్డల్లోనూ లక్షణ ఎంతు తోటించి ఘోషించ నా ఇంటిలో జొచ్చి భాషించదే భాగ్యలక్ష్మి మదిని నిన్ను నెర నంగి కొలుతునే మాతా దయగను ధనలక్ష్మి ఇదే తోటు నా కడే రావుగా సదా నిలువవే ధనలక్ష్మి మదిని నిన్ను నెర నంగి కొలుతునే మాతా దయగను ధనలక్ష్మి ఇదే తోటు నా కడే రావుగా సదా నిలువవే ధనలక్ష్మి విహితుల చేతూ వింతగ నీవు తల్లి తండ్రి కొడుకులకు తంట పెట్టును తలలు తెంతువే మా తల్లి నలుపు అరలందునయపుడు తీయక నిండవి ఓ తల్లి తెలుపున మూడు నలుపున నాలుగు లక్షలుంతవే మా తల్లి